Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ విట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం ఫిబ్రవరి 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్తే, గుడ్ మార్నింగ్. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ విట్కూరి. ఈరోజు షోలో పాల్గొనడానికి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మీడియా వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా దేశాల నుంచి నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఒక షో చూడటానికి వెళ్ళిన శ్రోతలు చాలా మంది వేరియస్ జానర్లో ఉన్న షోస్ చూడటము, మైండ్ మీడియా .com ఆ పాడ్కాస్ట్లు వింటాము, అలాగే ఆర్కైవ్స్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన టాపిక్ ఎంచుకొని ఆ టాపిక్ విని వాళ్ళ ఫీడ్బ్యాక్ పెట్టడం. సో చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ ఈ అవకాశం కల్పిస్తున్నట్టు మైండ్ మీడియా వారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ షో స్టార్ట్ చేద్దాం. mindmedia.com, ద వాయిస్ ఆఫ్ ఇండియా. సో ఈ షోలో భారతీయత మన బాధ్యత అనే షో చేస్తున్నాం. ఈ షోలో మీరు కనుక పాల్గొనాలంటే కనుక మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 484-364-3471 యుఎస్ నుంచి, 484-364-3471. అలాగే ఇండియా నుంచి కాల్ చేయాలనుకుంటే కనుక 9885555672. అలాగే స్కైప్ నుంచి కూడా మీరు కాల్ చేసుకొని మీరు షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. మైండ్ mynd.media అనే స్కైప్ ఐడికి మీరు కాల్ చేసినట్లయితే కనుక లైవ్గా మీరు షోలో మీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా ఉంటే కనుక ఇవ్వచ్చు. అలాగే మీరు మనం చేస్తున్న టాపిక్ గురించి మీరు మాట్లాడాలనుకున్నా కూడా ఇవే నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంచుకోవచ్చు. గత 2 వారాల నుంచి దానం, దాని విశిష్టత అనే అంశం గురించి మనం చర్చించుకున్నాం. వివిధ రకాలైనటువంటి దానాలు, దాంట్లో అన్నదానం యొక్క విశిష్టత, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి సాత్విక తామసిక దానాలు. సో ఏ దానం చేస్తే మంచిది, దానం చేసేటప్పుడు మనం ఎలా అహంకారం లేకుండా, పరోపకారం ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి అనే విషయాలు చాలా వరకు మనం చర్చించుకున్నాం. అలాగే పురాణాల్లో ఉన్నటువంటి దానం గురించి, పురాణాల్లో ఉన్నటువంటి వేరియస్ టాపిక్స్, అలాగే శిబి చక్రవర్తి, కర్ణుడు, ధర్మరాజుకు అను కృష్ణుడికి జరిగిన సంవాదం. సో ఇలాగా చాలా విషయాలు మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ దానం, దాని విశిష్టత అనే టాపిక్లో మనం చర్చించుకోవడం జరిగింది. మీరు ఈ పాడ్కాస్ట్ వినాలంటే కనుక mindmedia.com వెళ్తే భారతీయత మన బాధ్యత అనేది ఒక సపరేట్ ఫోల్డర్ ఉంది. సో ఆ ఫోల్డర్లో మీకు ఆ పాడ్కాస్ట్లు దొరుకుతాయి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మైండ్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు సెర్చ్ చేసినా కూడా భారతీయత మన బాధ్యత, లేకపోతే భారతీయత మైండ్ మీడియా అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఈ పాడ్కాస్ట్లు దొరుకుతాయి. అలాగే ఫస్ట్ టైం ఈ షోలో ఎవరన్నా వింటుంటే కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ ది షో. గత 4 సంవత్సరాలుగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గ్రౌండ్ లెవెల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. దానం సైడ్ కొన్ని కార్యక్రమాలు, అలాగే ధర్మం సైడ్ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. దానం సైడ్ ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అనే ఒక విశిష్టమైన, వినూత్నమైన కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికీ కుగ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్, ఫిజికల్ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, సో ఈ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ వాళ్ళకి ప్రెగ్నెంట్ మదర్కి వాళ్ళకి సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి పౌష్టికాహారం కల్పించే దిశగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్ సహాయంతో, దాతల సహాయంతో ఇప్పటికీ సుమారు 8 నుంచి 9 వేల మంది గర్భిణీ స్త్రీలకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనం సేవ చేసుకునే భాగ్యం కలిగింది. అలాగే స్కూల్ పిల్లలకి స్టేషనరీ కానీ, చెప్పులు కానీ, అలాగే రోడ్ సైడ్ పడుకున్న వాళ్ళకి చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఎవరన్నా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎవరన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నా వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేయటం కానీ, లేకపోతే వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్ చేసి పెట్టడం కానీ జరుగుతుంది. అలాగే ధర్మం సైడు కొన్ని వేద పాఠశాలలు, అలాగే కొన్ని గోశాలలు, ముఖ్యంగా దేవాలయాలు, అంటే పురాతన దేవాలయాలు ఎంచుకొని పురాతన దేవాలయాలు ఎక్కడైతే పునరుద్ధరిస్తున్నారో ఆ పునరుద్ధరించే దేవాలయాలు ఇప్పటికీ ఒక 6-7 దేవాలయాలకి దాన ధర్మ మనం సేవ చేసుకోగలిగాము. అలాగే ప్రతి కార్తీక మాసంలో ఒక 100 దేవాలయాలు ఎంచుకొని చిన్న చిన్న దేవాలయాలు అంటే గ్రామాల్లో ఉండే రోడ్డు సైడ్ మనకి పోలేరమ్మ అమ్మవారు గంగానమ్మ తల్లి ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలకి సుమారు ప్రతి సంవత్సరం 2017-18 సంవత్సరాల్లో 100 దేవాలయాలు 17లో అలాగే 200 పైన దేవాలయాలు కార్తీక మాసంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఆ దీపారాజన సామాను అంటే కర్పూరం నువ్వుల నూనె పసుపు కుంకుమ గంధం సాంబ్రాణి ఇలా ఒక 400-500 రూపాయలకి కిట్టు తయారు చేసుకొని ఆ కిట్టు మన వాలంటీర్ సహాయంతో బాపట్ల నెల్లూరు కరీంనగర్ భద్రాచలం హైదరాబాద్ అనంతపురం సో ఇట్లా విజయవాడ ఇలా వేరియస్ ప్రాంతాల్లో మనకి ఎక్కడైతే వాలంటీర్ సహాయం ఉందో ఆ సహాయంతో ఇప్పటికీ దానధర్మ తరపు నుంచి సుమారు ఒక 350 గుళ్ళకి ఈ దీపారాజన సామాన్ ఇవ్వడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం చేశాము దీని గురించి. మీరు గనక చిన్న దేవాలయాలు సహాయం చేస్తే దానికి వచ్చే ప్రయోజనం ఎక్కువని. ఈరోజు ఈ దేవాలయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా సేవ్ టెంపుల్స్ మందిర్ స్వరాజ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన టెంపుల్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అంటే ఇప్పటికి మనకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాల్లో మాత్రమే మన ఎండోమెంట్స్ పరిధిలో మన టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న మన టెంపుల్స్ ను ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి ఆదరణ అంటే పెద్ద దేవాలయాల సంగతి మీరు వదిలేస్తే కనుక పెద్ద దేవాలయాల్లో కూడా మనం వద్దాము. పెద్ద దేవాలయాల సంగతి వదిలేస్తే కనుక చిన్న మారుమూల పల్లెటూరులో ఉన్న దేవాలయాలు ఆలనా పాలనా కనీసం ధూప నైవేద్యాలు కూడా చేసుకునే కొన్ని లక్షల దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోకర్లేదు. మీరు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చూస్తే కనుక దాదాపు మన భారతదేశంలో 3-5 లక్షల దేవాలయాలు కేవలం పూజారులు లేకపోవటం వల్ల పురోహితులు లేకపోవటం వల్ల ఈ 3-5 లక్షల దేవాలయాలు మూసేశారంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. సో మన సనాతన ధర్మాన్ని తీసుకెళ్లి ఎండోమెంట్స్ చేతుల్లో పెట్టడం వల్ల లేకపోతే ఎండోమెంట్స్ చేతుల్లో ఉండటం వల్ల మనకు తీరం నష్టం జరుగుతుంది. దీనివల్ల ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడానికే ఈరోజు షో చేస్తున్నాం. ఈరోజు షోలో ఒక విశిష్టమైన వ్యక్తి మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు, చైర్మన్ గాడి గారు. హిందూ జన జాగృతి సమితి 2 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ కి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు చేతన్ గాడి గారు. మనం ఒక్కడమే పనిచేయటమే కాకుండా వేరే వాళ్ళకి చెప్పి మనం ఒక 10 రూపాయలు డొనేట్ చేయించాలంటే ఎంతో కష్టం ఉన్నాం ఈ రోజుల్లో. వారే కాకుండా వారి కుటుంబం మొత్తాన్ని ఈ ఒక ఫుల్ టైమర్ గా హిందూ జన జాగృతి సమితికి పనిచేయిస్తూ మన ధర్మరక్షణ కోసం ఎంతో పాటుపడుతున్న వ్యక్తి చేతన్ గాడి గారు. చేతన్ గాడి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నా మాట వినిపిస్తుందా మీకు?
అవునండి, నమస్కారం అండి. నమస్కారం
చేతన్ గాడి గారు, వెల్కమ్ టు ద షో అండి. భారతీయత బాధ్యత అనే షోకి వెల్కమ్ మీకు. ముందలగా నాది ఒక క్వశ్చన్ అండి. మీరు ఈ హిందూ జన జాగృతి సమితికి పనిచేయడానికి అసలు ముఖ్య ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీకు ఈ హిందూ జన జాగృతి సమితికి ప్రేరణ ఎట్లా వస్తుంది? హలో నమస్తే అండి, ఎవరో షోలో జాయిన్ అయినట్టున్నారు. చేతన్ గాడి గారు ఒక్క నిమిషం అండి, ఏమనుకోమాకండి. ఎవరన్నా షోలో జాయిన్ అయ్యారా?
హలో
నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్తే అండి, మేము అమ్మగారి దగ్గర నుంచి అండి.
చెప్పండి.
జ్యోతిర్మయ అమ్మగారి దగ్గర నుంచి.
చెప్పండి, మీరు లైవ్ షోలో ఉన్నారండి. జ్యోతిర్మయ అమ్మగారు ఉన్నారా?
ఉన్నారండి, ఒక్క నిమిషం ఇస్తున్నా.
చేతన్ గారు, జ్యోతిర్మయ అమ్మగారు కూడా జాయిన్ అయ్యారు. ఆమె గురించి కూడా ఇంట్రొడక్షన్ చెప్పుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దామండి. జ్యోతిర్మయ గారు నమస్తే అండి, అమ్మగారు బాగున్నారా?
బాగున్నాయ్యా, నమస్కారం అయ్యా, అందరికీ నమస్కారం.
మనం భారతీయత మన బాధ్యత అనే షోలో ఉన్నామండి. ఇది ఒక రేడియో షో. మీకు 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 ఫస్ట్ ధన్యవాదాలండి. అంటే నేను ఎక్కువ సమయం ఇవ్వకుండానే మీరు కాల్లో జాయిన్ అయ్యారు, చాలా ధన్యవాదాలు మీకు. మన శ్రోతలందరికీ చేతన్ గారి గురించి చెప్పాను, అలాగే మీ గురించి కూడా నేను చేసిన రీసెర్చ్ చెప్తానండి జ్యోతిర్మయ గారు మీ పర్మిషన్తో. జ్యోతిర్మయ గారు చాలా మందికి సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులకు కానీ సంగీత పరంగా జ్యోతిర్మయ గారు చాలా పరిచయం. కొండవీటి.org అనే ట్రస్ట్ నడుపుతున్నారు. మీరు గూగుల్ చేసినా కూడా కొండవీటి.org ఈ ట్రస్ట్ లో చాలా సేవా కార్యక్రమాలు, చాలా ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మన అమ్మ జ్యోతిర్మయ గారు. అలాగే ఒక చాలా మ్యూజిక్ కంపోజిషన్స్, చాలా ఆల్బమ్స్, సుమారు ఒక 20 నుంచి 25 ఆల్బమ్స్, అలాగే ఒక 3000 కాన్సర్ట్స్, లైవ్ కాన్సర్ట్స్ చేయటం జరిగింది. అన్నమయ్య పాటలు, త్యాగరాజ కీర్తనలు. సో ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మగారికి చాలా అవార్డులు వచ్చినాయి. దాంట్లో కొన్ని అవార్డులు మాత్రమే నేను రాసుకొని చెప్పగలుగుతున్నాను. అమెరికన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2002 ఇవ్వడం జరిగింది. అలాగే వేరియస్ ప్లాట్ఫామ్స్ లో అయితే రాష్ట్ర పరంగా దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా అవార్డులు వచ్చిన వారు. జ్యోతిర్మయ గారు, మీలాంటి వ్యక్తులతో ఒక ధార్మికంగా స్పిరిచువల్ గా మాట్లాడటం మా శ్రోతలందరికీ డెఫినెట్ గా ఇది ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ లో ఉంటుంది. వెల్కమ్ జ్యోతిర్మయ గారు, నమస్తే అండి. ముందలుగా చేతన్ గారితో మనం మాట్లాడదామండి జ్యోతిర్మయ గారు, తర్వాత మీ దగ్గరికి కూడా వస్తాను. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న షో యొక్క డీటెయిల్స్ ఏంటంటే సేఫ్ టెంపుల్స్, అంటే మన దేవాలయాలు మన ఆధీనంలోకి రావాలి, అంటే మన దేవాలయాలు టోటల్ కంట్రోల్ మనమే తీసుకోవాలి అని మనం షో చేస్తున్నాము. చేతన్ గారు, మీరు ఇందాక మనం మధ్యలో కట్ అయిపోయాము, హిందూ జనజాగృతి సమితిలో మీరు మీకున్న పరిచయం ఏంటి, మీరు ఏ బాధ్యతలు చేస్తున్నారు ఒకసారి మన శ్రోతలు చెప్తే మనకి ఆ కాంటెక్స్ట్ కూడా అర్థమవుతుంది.
అందరికీ నమస్కారం అండి. మైండ్ మీడియా రేడియో వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు. ఈ ఒక ధర్మ కార్యము ఏదైతే దేవాలయాల సంరక్షణ, దేవాలయాల పరిరక్షణ అనేటువంటి ఒక విషయం మీద ఏదైతే ఈరోజు ఈ షో చేస్తున్నారో దీనికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సరే, ఇది నా పేరు చేతన్ గాడి. హిందూ జనజాగృతి సమితి అనే ఆర్గనైజేషన్ లో నేను రాష్ట్ర సమన్వయకర్తగా సేవ చేస్తున్నాను. గత 14-15 సంవత్సరాల నుండి ఫుల్ టైమ్ గా నేను సేవ చేస్తున్నానండి ఈ ఆర్గనైజేషన్ ద్వారా. ఆర్గనైజేషన్ వచ్చేసి 2002 ప్రారంభమైందండి. ఆర్గనైజేషన్ యాక్చువల్లీ పరమ పూజ్య పరాత్పర గురువులైన డాక్టర్ జయంత ఆఠవలే గారు ఈ ఆర్గనైజేషన్ ని ప్రారంభం చేశారు. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని ఏదైతే కుట్రపూరితంగా సెక్యులర్ దేశంగా మార్చడం జరిగిందో ఆ భారతదేశాన్ని మళ్ళీ హిందూ దేశంగా పునర్స్థాపన చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో దీనికి
అంటే హిందూ రాష్ట్ర సంస్థాపన, చేతన్ గారు అంతేనా?
అవునండి, హిందూ రాష్ట్ర స్థాపన అనేది ముఖ్యమైన ధ్యేయం అండి సంస్థది.
చాలా బాగుందండి. మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటికి మీరు కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు.
అవునండి.
సో చేతన్ గారు, ఫస్ట్ క్వశ్చన్ అండి మీకు, మన సనాతన ధర్మంలో మన దేవాలయాలు బాగు చేసుకోకుండా, మన దేవాలయాల్లో ఉన్న పరిస్థితులు మనం అర్థం చేసుకోకుండా, జనాల్ని దేవాలయాలకి రప్పించకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని అంటాం, అవివేకం, అంతకంటే ఒక ఫూలిష్నెస్ అని చెప్తే కరెక్ట్గా ఉంటుందేమో శ్రోతలకు అర్థం కావటానికి. ఈ మాటతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారండి?
కరెక్ట్ అండి, మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో అది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఆ ఒక పరిస్థితి భారతదేశంలో ఈరోజు నిర్మాణమైంది. అంటే జనాలకి ధర్మ శిక్షణ ఏదైతే ఇచ్చే ఒక అవసరం ఉందో, ధర్మం గురించి అవగాహన నిర్మాణం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరిగాలో అది దేవాలయాల నుండే జరుగుతుంది. ముందు దేవాలయాలు ధర్మ శిక్షణ కేంద్రాలుగా, జ్ఞాన శిక్షణ కేంద్రాలుగా బాధలేదు. అలాంటి దేవాలయాల ద్వారానే అన్ని 14 విద్యలు, 64 కళలు కూడా నేర్పడం జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజు ఆ దేవాలయాల పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడికి వెళ్తే జనాలకి ధర్మ శిక్షణ అనేది దొరుకుతుంది అనే ఒక ఇది కూడా లేదు ఈ రోజు. అందువల్ల దేవాలయాలని మనము ధర్మ శిక్షణ కేంద్రాలుగా మార్చుకుంటే మాత్రమే ప్రజలు దేవాలయానికి వచ్చి మన సంస్కారము లేదా మన కట్టుబాటులు, మన ధర్మం గురించి అక్కడ తెలుసుకున్నప్పుడే మళ్ళీ మన జీవితం యొక్క లక్ష్యము కూడా సాధ్యమవుతుంది, దేశం కూడా బాగుంటుంది. అందువల్ల దేవాలయాలు చాలా ప్రధానమైన అంశం.
జ్యోతిర్మయ అమ్మగారు నమస్తే అండి.
నమస్తే నాయనా.
ఒక నార్మల్ హిందువుగా, అంటే నేను నా వృత్తి వ్యాపార రీత్యా నేను మామూలుగా చేసుకునే ఒక నార్మల్ హిందువు, దేవాలయాలని అసలు ఎలా చూడాలండి? అంటే వెళ్ళి దండం పెట్టుకొని నాకు మంచి జరగాలి, లేకపోతే నా కుటుంబానికి మంచి జరగాలి, నాకేమైనా ఆపదలు వస్తే నువ్వు రక్షించాలి స్వామి అని మనం ఉండేటువంటి ఒక సహజమైన ధోరణి నుంచి ఒక నార్మల్ హిందూ దేవాలయాల్ని మన ధర్మపరంగా ఎలా ఏ దృష్టికోణంలోంచి చూడాల్సిన అవసరం ఉందంటారు?
మంచి ప్రశ్న. దానికంటే ముందు మీరు అన్నారు అమ్మ మీరు సంకీర్తనే పాడతారు కదా,
ఇలాంటి
ఎందుకు ఎందుకు మీకు ఇదైంది అని చెప్పని. ఆధ్యాత్మం అంటే ఊరికి జపం చేసుకోవడం, సమాజం చుట్టూ ఏం జరుగుతున్నా కూడా ఇది నాకు పట్టదు, నాది కాదు అని కాన్గా కూర్చోవటం కూడా ఆధ్యాత్మం చెప్పలేదు. మంచి విషయాన్ని చక్కగా ప్రజెంట్ చేయడంలోను, దాన్ని సాధించడంలోను శక్తిని కూడా ఆధ్యాత్మం చెప్తుంది. ఈ ధర్మం కూడా మన చేత ఈ ధర్మాన్ని మాట్లాడించడానికి కొంతమందిని ఎన్నుకుంటుంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇందులో ఒక భాగస్వామ్యం వచ్చేసింది. ఇప్పుడు నేను మాత్రమే మాట్లాడటం కాదు, ఇది అందరూ మాట్లాడాలి. ఇట్ ఈస్ నాట్ అండర్ ఎనీ బ్యానర్ పక్కన పెట్టేద్దాం. ప్రతి ఒక్కరూ ఎవరికి ఏది అవసరం అనే దాని రీత్యా ఈ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సనాతనమైన, అంటే ఇప్పటిది కాదు, మీకు తెలియదు, నాకు తెలియదు, మా తల తాతలకు తెలవదు, ఆ తాతలకు తెలవదు, ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు. ఈ ధర్మంలో ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా బోత్ సైంటిఫిక్ అండ్ సోషల్ అండ్ స్పిరిచువల్ అన్ని మిళితం చేసి జాగ్రత్తలను చెప్తూ, ఎలా బ్రతకాలో, ఎలా ఆనందంగా ఉండాలో చెప్తూ, దీంట్లో నడవమని చెప్పి ఒక ఒక సనాతనంగా వచ్చేటువంటి ఒక నూతనమైన తేజస్సుని, ఉత్తేజాన్ని, జీవితాన్ని ఇవ్వడానికి ఒక మార్గదర్శనం ఇస్తుంది ఆలయం. ఈ ఆలయంలో నుంచి మీరు అన్నట్టుగా దండం పెట్టుకోవడానికి మాత్రమే వెళ్ళాలా, లేకపోతే దక్షిణ వేసి నా పాపాలన్నీ కడిగే స్వామి అని అడగడం కోసం వెళ్ళాలా? ఇవి రెండూ కూడా కాదు. మనం ఎందుకు ఆలయానికి వెళ్ళాలి అని అంటే, మీకు కొంచెం సమయం ఉంటే చెప్తానైనా.
చెప్పండి అమ్మగారు, చెప్పండి.
మనం ఆలయంలోకి వెళ్తున్నాము అని అంటేనే అమ్మ గర్భంలోకి ఎలా అయితే శిశువు శుక్రకణంగా ఎట్లా ప్రవేశిస్తుందో అట్లా ప్రతి మానవుడు స్వామివారి గుళ్ళోకి వెళ్తున్నప్పుడు, గర్భగుడిని చూస్తున్నప్పుడు అమ్మ గర్భంలోకి వెళ్తున్నట్లు, అమ్మ గర్భంలో ఎలాంటి సంస్కారాలు పొంది బిడ్డ బయటికి వస్తాడో పవిత్రంగా, అట్లా మన ఆలయం చుట్టూ చేసిన ప్రదక్షిణ, కొట్టిన గంట, తీసుకున్న ప్రసాదం, వెలిగించిన ధూపము దీపము, చేసినటువంటి షోడశోపచార పూజ ఇత్యాదులు మనలో పవిత్రీకరణ చేసి ఆ ప్రదక్షిణ అనంతరం పవిత్రంగా మానవుడు బయటకు వస్తాడు. అమ్మ గర్భంలోంచి శిశువు ఎట్లొస్తాడో అట్లా ఆలయంలో నుంచి బయటికి ఎత్తి వస్తాడు. అప్పుడు తీయకూడదు అనేటువంటి ఒక మంచి స్ట్రాంగ్ విల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకుంటాడు, అక్కటి వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది.
బాగుంది అమ్మగారు, మీరు చెప్పిన ఆ పోలిక ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే పోలికలో ఉంది. చెప్పండి అమ్మగారు.
ఇప్పుడు ఆ ఆలయంలో మీరు ఇందాక వేసిన ప్రశ్నకు, అంటే మనం అది కమర్షియల్ యాటిట్యూడ్ తోనో, లేకపోతే మనం చేసిన పాపం అంతా కూడా అక్కడ ప్రక్షాళం అయిపోతుంది ధనం వేయడం వల్లనో, లేకపోతే నమస్కారం పెట్టడం వల్లనో, స్తోత్రం చేయడం వల్లనో, లేదంటే ఒక 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 నామవళిని చదవటం వల్లనో, ఏదో ఒక సంకీర్తన చేయటం వల్ల ఎట్లా పోతాయి? ఒక రుద్రాక్ష వేసుకోవటం వల్ల పోయ్యా పోవు. మన సంఘంలో జరుగుతున్నటువంటి అవినీతిని లేదా ఇలాంటి అధర్మమైనటువంటి పనులను ఎప్పుడు ప్రశ్నిస్తామో, ఎప్పుడు మనం లేచి మాట్లాడతామో, అప్పుడు ధర్మం నిలబడుతూ ఉంటుంది. అలా నిలబడాలి అని అంటే కేవలం ఏదో నేను సంకీర్తన చేసుకుని హాయిగా డబ్బు సంపాదించుకుని హ్యాపీగా ఉండొచ్చు అయ్యా, కానీ నా ధర్మం అది నేర్పలా. ప్రతి ఒక్కరికి ఇది ఇదే స్పందన, ప్రతి ఒక్కరికి ఇదే ఆవేదన. కానీ ఎవరు చేస్తారు, ఎలా చెయ్యాలి, దీనికి దీనికి ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి విధి విధానాలు ఏమిటి అనే దాంట్లో అందరికీ ప్రశ్నార్థకం అయిపోయింది అయ్యా. ఆలయం ఊరికే మనం ఏదో ఆనందపడటానికి, ఒక కాసేపు మన బాధను స్వామికి తెలపడానికి మాత్రమే కాదు, మనకు వ్యక్తిత్వంగా వ్యక్తి ఎలా వికాసం పొందాలి, సమాజం ఎట్లా వికాసం చెందాలి, అక్కడి నుంచి మన పిల్లలకి ఏం నేర్పించాలి, విద్య, వైద్యము, ఆలయము, ఇవి మూడు కాకుండా ఇంకా సంఘ సంక్షేమం చేసుకునేటువంటి కార్యక్రమాలు, అంటే రైతుకు కావలసినటువంటి పుష్టి, చేనేత కళాకారులకు కావలసినటువంటి పుష్టి, కుండలు చేసేవాడు, మేదరం బుట్టలు చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, వీళ్ళందరికీ మనం ఎంత ఉపాధిలో ఇచ్చేటువంటి ఒక కేంద్రం అంది అది. మనకు ఒక వెలుగును ప్రసారం చేసి విజ్ఞానాన్ని అందించి కావలసినటువంటి శారీరకమైన శక్తిని, పుష్టిని అందించి సామాజిక పరంగా ఒక ఒక మంచి చైతన్యాన్ని, ఒక ఉద్ధరణని చేసి అందరం కలిసి నడవటానికి, అదే కదా సహనావవతు సహనోభునస్సు సావీర్యం కరవావహై తేజస్వినావీతమస్తు మా విద్విషావహై అని చెప్పింది ఈ మంత్రానికి అర్థమే అది. ధార్మికత చెప్పింది ఇది. దాన్ని మనం మన పిల్లలకి ఈనాడు చెప్పాలి అంటే ఈ దేవాలయాలన్నీ కూడా ప్రజల చేతుల్లోకి రావాలి.
అవును అవునమ్మ గారు, మీరు మీరు చెప్పింది నేను కంక్లూడ్ చేస్తాను శ్రోతలందరికీ. మీరు చెప్పేది ఏంటంటే కేవలం నా కోసం, నా పాపాలు గడగటం కోసం, లేకపోతే నేను ఇక్కడ గుళ్ళోకి వస్తే నాకు ఒక రిలీజియస్ సొలేస్ వస్తుందని అని కేవలం దానికోసమే కాకుండా మనం ఒక సామాజిక బాధ్యతగా 10 మందికి పనికొచ్చే ఒక ఒక సెంట్రల్ ప్లేస్ లాగా మనం దేవాలయాలని చూడాలి అని అని అర్థం చేసుకోవాలి. చేతన్ గారు మీకు తర్వాత అండి. చేతన్ గారు, ఇప్పుడు మన చాలా మందికి ఒక ఒక నార్మల్ పర్సన్ కి, అంటే న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తప్ప ఒక నార్మల్ పర్సన్ కి, నేను గుడికి వెళ్తాను, దండం పెట్టుకుంటాను, పూజారికి 10 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటాను, నేను వస్తాను, అసలు ఇలాంటి దానికి, ఇలాంటి గుళ్ళకి, అసలు ప్రభుత్వానికి, అసలు ఈ గుడికి ప్రభుత్వానికి అసలు ఏంటండి సంబంధం? అసలు మనం గుడిని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అన్న విషయమే సుమారు 70% మంది హిందువులకు కూడా తెలియని విషయం ఇది. సో అసలు ప్రభుత్వానికి, టెంపుల్స్ కి అసలు సంబంధం ఏంటి? దీన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం?
అండి ఇది ఇప్పుడు చూడండి, అదే మీరు చెప్పిన విధంగా దేవాలయాలు అనేది పూర్తిగా ధర్మానికి సంబంధించినటువంటి ఒక విషయం అన్నమాట. ఇది హిందూ ధర్మానికి మూల ఆధారము దేవాలయాలు. ఇప్పుడు ప్రభుత్వానికి దేవాలయానికి అసలు సంబంధమే ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే భారతదేశాన్ని సెక్యులర్ గా ప్రకటించడం జరిగిందో, భారతదేశాన్ని సెక్యులర్ అని చెప్తున్నప్పుడు, రాజ్యాంగము సెక్యులర్ అని ప్రకటించినప్పుడు, ఈ సెక్యులర్ గా ఉండేటువంటి ప్రభుత్వము ఒక ధర్మానికి సంబంధించినటువంటి ఒక విషయంలో వాళ్ళు జోక్యం చేసుకునే యాక్చువల్లీ ప్రమేయమే ఉండకూడదు. కానీ ఇక్కడ ఎందుకు ప్రభుత్వము దేవాలయాల మీద కన్ను వేసింది అంటే, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏదైతే దేవాలయాలలో హిందువులు అంటే భక్తులు శ్రద్ధతో భక్తితో హుండీలో డబ్బులు వేస్తారు, అంటే దానం ఇస్తారనమాట. అది త్యాగము చెయ్యాలి అనేటువంటి మన ధర్మము నేర్పించిన ఒక భావం అది. మనలో ఉండే మనము భగవంతునికి దానం చెయ్యాలి, త్యాగం చెయ్యాలి. అక్కడ ఆ 1,000 కోట్ల రూపాయలు ధనం ఏదైతే హుండీలో వస్తున్నదో, ఆ ఒక డబ్బు మీద ఈ ఒక ప్రభుత్వం యొక్క కన్ను పడిందండి. ఆలయాలలో ఏదైతే ఆదాయం వస్తున్నదో, అంటే 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 1,00,000 రూపాయలు ధనము ఏదైతే అక్కడ నుండి తీసుకోవచ్చో, ఆ ఒక దురుద్దేశంతో ఈ ఒక ప్రభుత్వము ఈ దే దేవాలయాల మీద కంట్రోల్ చేయడానికి ప్రారంభం చేసిందండి. యాక్చువల్లీ
మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఆలోచిస్తే మన మన దగ్గర నుంచి మన దేవాలయాల్లో ఉన్న డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అని తీసుకోండి, లేకపోతే యాదగిరిగుట్ట తీసుకోండి, లేకపోతే నరసింహస్వామి టెంపుల్ తీసుకోండి, దీంట్లో మనం సుమారు దేవాలయాలకి ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి రమారమిగా 100 కోట్లు వస్తుంది అనుకోండి. ఈ 100 కోట్లు పెట్టి మన ఊళ్ళల్లో చిన్న గ్రామాల్లో ఉన్న దేవాలయాలకి ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? సరే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, బానే ఉంది, కానీ ప్రభుత్వం చిన్న దేవాలయాలకి ఎందుకు సహకారం చేయట్లేదు? అలాగే మన వేద పాఠశాలలు కానీ గోశాలలు కానీ ఎందుకు సంరక్షణ చేయలేకపోతుంది?
సరే, ఇది చాలా మీరు మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ ప్రభుత్వానికి దేవాలయాల ద్వారా ఏమంటారు, ధర్మాన్ని పునరుద్ధరించాలి, లేదా ధర్మ శిక్షణ ఇవ్వాలి, లేదా ధూపదీప నైవేద్యాలు కూడా లేనటువంటి దేవాలయాలని ఆదుకోవాలి అలాంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు దేవాలయంలోకి అడుగు పెట్టలేదు. వాళ్ళు ఏమంటే, ఏ ఒక ప్రభుత్వం ఈరోజు ఏమంటారు పవర్ లో ఉందో అక్కడ వాళ్ళకి ఏదైతే రాజకీయ ఉద్యోగం అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ అక్కడ ఎవరికి రాలేదో అలాంటి వాళ్ళకి ఇక్కడ చైర్మన్ పోస్ట్ లేదా బోర్డు మెంబర్ గానో పోస్ట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎట్లా డబ్బులు సంపాదన చేసుకోవాలి అనే ఆలోచన ఉంది వాళ్ళకి అంతే.
సో బేసికల్ గా ఏంటంటే ఇది ఒక రాజకీయ ఎంటిటీ లాగానే చూస్తున్నారు తప్ప గుడికి ధర్మానికి ఉన్న రిలేషన్ ప్రభుత్వాలకు అర్థం కావు.
లేదండి, అర్థం కావు. ఎందుకంటే
అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళు అనుకోరు.
వాళ్ళు అనుకోరు ఎందుకంటే ప్రభుత్వం ఆధీనంలో వచ్చినటువంటి ఏదైనా ఒక్క దేవాలయం మీరు చూపించండి, ఆ దేవాలయాల్లో అవినీతి లేదు, భ్రష్టాచారం లేదు, అక్కడ ఎటువంటి ఒక మిస్మేనేజ్మెంట్ జరగలేదు అనేటువంటి ఉదాహరణ మనకి కనపడదండి.
మిస్మేనేజ్మెంట్ దగ్గరికి మనం వద్దాం చేతన్ గారు. మిస్మేనేజ్మెంట్ దగ్గర డెఫినెట్ గా మనం అదే పెద్ద చర్చ అసలు మనకి. జ్యోతిర్మయ గారు, మనకి ఇందాక మీరు చెప్పినట్టు దేవాలయాలు ఒక మన సోషల్ అంటే మన సమాజ పరంగా కూడా అందరికీ ఒక కావాల్సినటువంటి ఒక ప్లేస్, మన మనం ఒక కల్చరల్ సెంటర్ అని మనం అనుకుంటే కనుక, మీరు మీ అంత ముందల యూట్యూబ్ వీడియోస్ లో కానీ మీరు TV9 లో చేసిన చర్చ కానీ నేను విన్నాను. నాకు పర్సనల్ గా వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, అమ్మగారు దేవాలయాలకి రైతులకి సంబంధం ఉందని మీరు అన్నారు. యాక్చువల్ గా మన దేవాలయాలు కాపాడబడితే ఈ రైతులకి ఉన్న సమస్యలు కానీ చేనేత సమస్యలు కానీ ఇవి ఈ రెండింటికి ఏంటండి సంబంధం? మన మా శ్రోతలకి నా దాంతోపాటు నాకు కూడా కొంచెం ఇది అర్థమయ్యేట్టు చెప్పగలరా?
రైతుకి దేవాలయానికి ఏమిటి సంబంధం అనేది మామూలు రిక్షా తొక్కుకునే వాడికి కూడా తెలుస్తుంది నాయన. ఎందుకనంటే ఇదే మీరు అడిగిన ప్రశ్ననే రైతుకి అడిగాను నేను. వెళ్ళి ఒకసారి రైతు సదస్సులకు కూడా వెళ్తూ ఉంటా నేను, అప్పుడు అడిగా వాళ్ళని, నాయన ఇట్లా దేవాలయానికి రైతుకి ఏమిటి సంబంధం అని వాళ్ళు పెద్దలు పాపం అక్కడ కూర్చున్న వాళ్ళు అడుగుతున్నారు, నాయన ఏం చెప్పమంటారు మీరు చెప్పండి అన్న. వాళ్ళందరూ ముక్త కంఠంతో అన్నారు, అమ్మ స్వామికి ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుందట అని అడిగారు. అంటే రైతు ఏమీ తెలియని వాడు, అంటే ఏమి తెలియనివాడు అని కాదు, తెలియాల్సింది తెలుసుకున్నవాడు. వాడు అతనికి తెలిసినటువంటి విషయం కూడా చదువుకున్నటువంటి ఇప్పటి తరానికో లేకపోతే ఇప్పటి పెద్దలకో ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో ఉన్న చైర్మన్లకో తెలియలేదని అంటే వీళ్ళ మనకి చైర్మన్లును అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్స్
అవును. అంటే ఇప్పుడు మనం టెంపుల్ కి కింద మనం ఒక పెద్ద చిరణాలు చేస్తున్నాం, లేకపోతే 1000 మందికి భోజనాలు పెడుతున్నాం. సో ఈ దీనికి సంబంధించిన బియ్యం గానీ వస్తువులు గానీ ఎక్కడి నుంచి రావాలి? ఆ గుడికి సంబంధించిన మాన్యం నుంచే కదా రావాల్సింది. అది మీరు అనేది అంతే కదా?
మాన్యమే కాదండి, గుడి మాన్యాలు అది ఒకటే కాదు, భూములు అక్కడ వ్యవసాయం అదొక్కటే కాదు. మరి రైతు చేసేటువంటి వ్యవసాయంలో ఆ రైతు ఏ రూపంలో ఉన్నాడు? మనకు భగవంతుడి రూపంలో రైతు లేడా? వస్త్రం చేసేటువంటి వాడును అన్నం పెట్టేవాడు లేడా మనకు? ధర్మం మన ధర్మం అది చెప్పలేదా? మన ధర్మం అదే చెప్తుంది, నీకు అన్నం పెట్టేవాడు దేవుడు, వస్త్రం ఇచ్చేటువంటి వాడు దేవుడు, వైద్యో నారాయణో హరికి వైద్యం చేసేటువంటి వాడు దేవుడు, చెప్పులు కుట్టేటువంటి వాడు దేవుడు అని చెప్తుంది. వాళ్ళని ఎందుకు పాదాల దగ్గర పెట్టుకున్నాడు? ఈ సేవ చేసే వాళ్ళందరినీ కూడా తాము పాదాల దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? ఆ పాదాలని మనం ఎందుకు చూస్తున్నాం? మొట్టమొదట వీళ్ళందరినీ బాగా చూసుకుంటే నేను బాగా దర్శనమిస్తానైనా నీకు, నేను నిన్ను అనుగ్రహిస్తానని చెప్పాడు. అది వేద మంత్రమే ఉన్నది.
అవును, మనం మామూలుగా సహజంగా కూడా అనుకునే మాటే కదా అమ్మగారు, మనం మానవ సేవే మాధవ సేవ అని అనుకుంటూ ఉంటాం కదా సహజంగా.
అన్నప్పుడు అన్నప్పుడు మరి రైతు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మనకు అన్నం లేనిదే కూర్చుని రేడియోలో కూర్చుని మాట్లాడగలమా?
మాట్లాడలేము.
వస్త్రం చేసుకోకపోతే వస్త్రకారుడు, మనకు వస్త్రం చేయకపోతే వస్త్రం వస్తుందా? మనకు ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి పాలిఎథిలిన్ పాలిసింథటిక్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా కలుషితం కదా. మనం మొత్తం అట్మాస్ఫియర్ అంతా కలుషితం చేస్తుంది. ఆ వస్త్రం పోయి మన శరీరాల మీద కూర్చుంటే మనకి ఎన్ని రోగాలు వస్తున్నాయి. మరి ఆ ఇండస్ట్రీ ఏదైతే నేచురల్ ఫైబర్ ఏదైతే మనకు ఉన్నదో ఆ ఇండస్ట్రీని మనం, ఆ చేనేత కళని ఎందుకు వృద్ధి చేయలేకపోతున్నాం అంటే రైతుని స్కాన్ చేసేయాలి, వస్త్రాన్ని స్కాన్ చేసేయాలి, అసలు ఏది గడ్డి స్కాన్ చేసేయాలి, ఆవుది మీ గడ్డి కూడా స్కాన్ చేసేయాలి. మనం ఏం పాండి దీంతో మనం ఏమి సాధిస్తాం ఈ జీవితంలో అంటే ఏముండదండి. కోట్లు సంపాదించిన తర్వాత అసలు ఏం పని చేయకుండా దేశానికి ఏం పనికి రాకుండా పోతారు. అయ్యా,
సొంత లాభం కొంత మానుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎంతో కొంత మన ధర్మానికి మనం చేయూతనివ్వందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ధర్మాన్ని మనం కాపాడుకొని వచ్చే తరానికి ఇచ్చే పరిస్థితులు లేవు అని ప్రతి ఒక్క హిందువుకి అర్థం అవటానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అమ్మగారు.
అంతేకాదు,
ప్రతి ఒక్కళ్ళలోకి ఇవి రీచ్ అవ్వాలి.
అంతవరకే కాదు, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దాడి ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది అయ్యా. ఈ సనాతన ధర్మం మీద తెలియకుండా చాప కింద నీరులాగా అటు ఏమైనా చెప్పండి, మత ప్రచారంగా కానీ లేకపోతే మన వస్త్రంలో కానీ రైతుని చంపేయడానికి ఒక పెద్ద ప్రణాళిక కానీ ఏదైనా తెలియకుండా మన మీద అనేక రకాలుగా దాడి చేస్తున్నారు. ప్రజలకు అది తెలియదిల్లా. ఏదైతే వస్త్రం కట్టుకుంటేనంటే వాళ్ళు చాలా చీప్ గా ఉండేటువంటి ఫైబర్ పాలిఎథిలిన్ అంటున్నాం కదా, పాలిస్టర్ గుడ్డలు, అవి కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే మనం మనకు ఆ దేవాలయాలు కనుక మన చేతిలోకి మన హస్తగతం భక్తుల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో వాళ్ళ వంశం వస్తుందో ఆ ఆలయం పట్ల వాళ్ళకి ఎంత ఉంటుందండి. నేను ఒక ఉదాహరణ చెప్తా దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తా మీ శ్రోతలందరికీ తెలియాల్సిందే. ఇప్పుడు మనకు సింహాచలం ఆనంద గజపతి రాజు గారు ఉన్నారు, ఆయన వాళ్ళ వంశమే ఆ దేవాలయానికి ధర్మకర్తలు. ఈ రోజు ఆ ధర్మకర్తల్ని ఏ మాత్రం పట్టించుకోరండి, పట్టించుకోరు. ఆయన నేను కలవటం జరిగింది. ఎంత మంచి వ్యక్తియో అతను, ఆయన ఒక రోజు కూర్చుని నేను వెళ్తే కూడా ఆయన కంటే ఆనందం, అమ్మ వచ్చారా రండి అని కూర్చోబెట్టుకుని మాట్లాడతారు. అయితే ఆయన ఒక రోజు నరసింహ అని పిలిచారు. ఎదురుగా కూర్చున్నదాన్ని నేనే విట్నెస్ కూడా, నరసింహ అన్నారు. చెప్పలేదు, నేను ఆయన కూర్చున్నాము, వారి భార్య ఉన్నారంతే. ఏంటయ్యా ఎవరిని పిలిచారు అన్న, నరసింహుని పిలిచానమ్మా అన్నాడు ఆయన. ఏమయ్యా ఇంత ఆర్తితో పిలిచారు, నిజంగా నరసింహస్వామి వస్తాడయ్యా, నాకు గుండె జల్లు మంది అని అంటే వస్తాడంటావమ్మా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకు ఆ నరసింహుడి పట్ల ఉన్నటువంటి ప్రపత్తి ఎంతటిదో, భక్తి ఎంతటిదో, ప్రేమ ఎంతటిదో, ఆలయం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఎంతటిదో. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ప్రక్కకు పెట్టేసి ఆలయాలను మీరు దోచుకు తింటానంటే 30-40 వేల నుంచి ఎనిమిది భరిస్తామండి. ఇన్కమ్ సోర్స్ గా చూస్తున్నారే తప్పించి, అరే ఈ మనిషి బాగుపడతాడు, దీని ద్వారా ఒక ధర్మం తెలుసుకుంటాడు, పిల్లలకి కావాల్సింది తల్లులందరూ అందించగలుగుతారు అనేది ఏమన్నా ఉంటుందా అండి?
ధర్మాన్ని పరిరక్షించాలి అనే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోరు కంపల్సరీగా. ఇది మనం హిందూ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తులు మాత్రమే ఈ దేవాలయాలు ధర్మానికి సంబంధించిన నిబద్ధత ఉంటది కాబట్టి దేవాలయాలు అనేది ఫస్ట్ మన కంట్రోల్లోకి రావాలి అని అంటున్నారు. కరెక్ట్ అమ్మగారు, అది కరెక్ట్ పాయింట్. చేతన్ గారు మీకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం మామూలుగా కూడా మనం కొంతమంది చెప్పుకునే విషయం ఏంటంటే ప్రభుత్వాల్లో ప్రతి శాఖలో అవినీతి ఉంది కదా,
అలాగే దేవాలయ శాఖలో కూడా అవినీతి ఉంది. దీనికి అంత అంత మనం ఏదో బాధపడాల్సినంత అవసరం ఏముంది అనేది కొంతమంది నాకు పర్సనల్ గా వేసిన క్వశ్చన్. సో అసలు ఈ దేవాలయాల్లో మిస్మేనేజ్మెంట్ అనేది అసలు ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే అది సహజంగా మనం అనుకుంటూనే ఉంటాము, ఒక 10,000 జరిగే దగ్గర ఒక 15,000 వేస్తారు ప్రభుత్వ ఆఫీసుల్లో అని మనం అనుకుంటాం. అంటే ఒక 50% 60% అవినీతి జరుగుతూ ఉంటుందని మనం అనుకుంటాం. అసలు మనకు దేవాలయాల్లో మిస్మేనేజ్మెంట్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది? మీరు పనిచేసిన హిందూ జనజాగృతి సమితిలో మీరేమన్నా పనిచేసిన చోట మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా?
అండి, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు, అదే మీరు అడిగారు కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్పాను. దాని నుండి మనకంటే షాకింగ్ అనిపించవచ్చు ఎంత మిస్మేనేజ్మెంట్ జరుగుతుందో అని. కేవలము ఆంధ్రప్రదేశ్ ని మనం కన్సిడర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ దేవాలయానికి చెందిన భూములు దాదాపు 70,000 ఎకరాలు కబ్జా అయిందండి. 70,000 ఏకర్స్
ఏంటండి, కేవలం ఆంధ్రప్రదేశ్ లో 70,000 ఎకరాల
70,000 ఎకరాలు కబ్జాకి గురి అయింది సార్. ఇవన్నీ కూడా వెబ్సైట్లలో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఉంది, ప్లస్ పేపర్స్ లో ప్రింట్ అయినటువంటి విషయం ఇది. ఇంకా తెలియకుండా ఎంతుందో మనము చూస్తే ఇంకా ఉంటుంటుంది అనమాట. ఇంకొకటి, తమిళనాడులో మీరు చూసుకుంటే కేవలం 20 సంవత్సరాల్లో 50,000 ఎకరాలు భూమి మాయమైపోయిందండి. 50,000 ఎకరాలు తమిళనాడుది చూసుకుంటే.
అంటే అంటే మన ధర్మకర్తలు, పెద్దలు, రాజులు మన దేవాలయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఇచ్చినటువంటి, స్వామివారికి దేవాలయాలకు ఇచ్చినటువంటి భూములు. అంటే దానివల్ల రైతులు, చేనేత కార్యక్రమాలు, అలాగే కళలు చేసేవాళ్ళు, పూజారిని, అంటే ఒక దేవాలయం అనేది ఒక ఒక గవర్నమెంట్ ఆఫీస్ లాగా కాకుండా దేవాలయం అనేది ఒక వ్యవస్థ. అంటే దేవాలయానికి చేస్తున్నారు అంటే కనుక చాలా మందికి ఇది ఒక అపోహ ఏంటంటే, స్వామివారికి నేను డబ్బులు వేసేది, స్వామివారికి నేను డబ్బులు వేయాల్సిందే ఉంది, అంతా ఆయన దగ్గరే ఉంది కదా అని చెప్పి కొంతమంది కుతర్కంతో కనీసం గుళ్ళో కూడా డబ్బులు వేయకుండా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనం తెలియాల్సింది ఏంటంటే, మీరు దేవాలయానికి ఇస్తుంది స్వామివారికి ఇస్తున్నట్టు కాదు. స్వామివారికి మీరు ఇచ్చేది ఏంటి? మీ దగ్గర ఉన్నదే స్వామివారిది, ఈ శరీరమే మంది కాదు. కాబట్టి ఈ శరీరంతో చేసుకున్నది ఏదైనా సరే స్వామివారిదే. కాబట్టి స్వామివారికి మనం ఇవ్వటం కాదు. అంటే మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక ఆ వ్యవస్థకి ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్క హిందూ అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం. చేతన్ గారు చెప్పండి.
ఇంకా మనము చూస్తే అండి, శ్రీశైలం ఏదైతే మనం అంత పుణ్యక్షేత్రం అది, ఆ శ్రీశైలంలో కూడా 1,600 ఏకర్స్ ల్యాండ్ ఏదైతే దేవునికి సంబంధించింది ఉందో అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ కబ్జా చేసుకొని అక్కడ చర్చిలు ఈ రోజు మనం కట్టుకున్నది చూస్తున్నామండి. భద్రాచలంలో 1,347 ఏకర్స్ దేవాలయం గుడి ఉంటే దాంట్లో 1,149 ఏకర్స్ ఈ రోజు కబ్జాలో ఉందండి భద్రాచలం రాముల.
అంటే 90% కబ్జాలకు వెళ్ళిపోయింది.
90% కబ్జాలో చేసింది సార్. అడిగేవాడు లేదు. ఈరోజు అక్కడ ఇప్పుడు అక్కడ మొత్తము అది రాజకీయ నాయకుల ఒక చేతుల్లో ఉండడం వల్ల దాన్ని వాళ్ళు లీజుకి ఇచ్చుకోవడము, లేదా దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటే కూడా దాని గురించి అడగకపోవడము, ఇలా చాలా జరుగుతుంది. ఇంకా చాలా దారుణమైన విషయం ఏంటంటే అండి, ఈ రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళడం వల్ల మన అక్కడ ఎన్నో 100 సంవత్సరాల క్రితము ఇచ్చినటువంటి ఆ ఒక ఏంటో అద్భుతమైన శిల్పకళ కూడా అక్కడ నాశనం అయిపోతుందండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకాళహస్తికి 500 సంవత్సరాల క్రితము గాలి గోపురము నిర్మాణం చేయడం జరిగింది. అది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. వాళ్ళు ఒక విజయానికి ప్రతీకంగా అక్కడ గాలి గోపురం నిర్మాణం చేసి అది కుప్పకూలిపోయింది. 136 అడుగుల ఒక గాలి గోపురం. సో దాన్ని కాపాడుకోలేకపోయారు వీళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్.
అవును, అంటే అంత పెద్ద దేవాలయం ఉన్న ఆస్తులు, అన్ని కోట్ల రూపాయలు వస్తున్న ఆదాయం ఉన్న దేవాలయాలను పట్టించుకోకపోతే చిన్న చిన్న దేవాలయాలు పట్టించుకునే నాదులు ఎవరు
సార్? మీరు ఇప్పుడు ఒక వారం కూడా కాలేదు అనుకుంటారు కదా సార్, గోవిందరాజస్వామి దేవాలయంలో 3 కిరీటాలు వజ్రాలు ఉండేటువంటి 3 కిరీటాలు చోరీ అయింది అని చెప్పేసి, మాయమైంది అని చెప్పేసి మనం న్యూస్ విన్నాం కదా. అరే టీటీడీ అండర్ లో ఉండేటువంటి గోవిందరాజస్వామి దేవాలయము ఇంత హై సెక్యూరిటీ ఉంటుంది, ఇంత విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ దొంగతనం జరుగుతుంది అంటే అసలు ఎంత నిర్లక్ష్యం ఉంది అసలు శ్రద్ధ దేవాలయం పట్ల అనేది ఒక అంటే ఒక సంశయం నిర్మాణం అవుతుంది సార్ వీళ్ళ మీద.
అంటే అంటే ఇప్పుడు మనం 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 ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థల్లో ఎంత అవినీతి ఉందో దానికంటే 10 రెట్లు ఎక్కువగా దేవాలయాల్లో అవినీతి చేస్తారు. ఇక్కడ దీంట్లో అడిగేదానికి ఎవరూ లేరు. వీళ్ళు ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఏమి చేసినా కూడా పట్టించుకోవటానికి లేరు. మన హిందువులు మాత్రం ధర్మాన్ని రక్షించండి, మన మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి అని మన స్వామివారికి భక్తితో వేసే కానుకలను కూడా వీళ్ళు దోచుకుపోతుంటే మనం మాత్రం మన సెక్యులర్ దేశం ఇది, మనం మన వాళ్ళకి మాత్రమే ఈ భావాలు ఉంటాయి అని చెప్పి మనం ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరితోనూ డిస్కస్ చేయకుండా మనం సైలెంట్ గా ఈ ఈ బాధను అనుభవించాలి అనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందనే చెప్పాలి. చేతన్ గారు అమ్మగారు చాలా మందిలో ఈ ఈ భావన అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అది మీలాంటి పెద్దవారి డైరెక్షన్ లో ఇంకా ఇంకా ఎక్కువ మందికి అవ్వాలని నేను అనుకుంటున్నాను.
ఇంట్లో కూర్చోకుండా అందరూ చక్కగా బయటకు వచ్చి ఇక్కడ ధర్మం మీద దాడి జరుగుతోంది అనేది ఒక విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ వాళ్ళ తరాలు ఏవైతే ఉంటాయో ఆ పిల్లలందరికీ ఈ ధర్మాన్ని వాళ్ళు స్వయంగానే ఏం చేయకపోయినా కూడా అందించినట్లేనయ్యా. ఇది ఒక పెద్ద సేవ,
భగవంతుడి
చేసేటువంటి అపూర్వమైన సేవ. మందిర స్వరాజ్ పేరుతో చేస్తున్న మనం ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఇట్స్ భక్తి మూమెంట్. ముఖ్యంగా మహిళలందరూ కూడా బయటకు రావాలి. మహిళా తల్లులు బయటకు వస్తే తప్పించి వీళ్ళకి అర్థం కాదు.
అవును, మన కేరళలో చూస్తే అమ్మగారు కేరళలో మనకి మహిళలు అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే కేరళలో మనం భారతీయత మన బాధ్యతలో కూడా 2 షోలోనూ 3 షోలోనూ మనం కేరళ మీద రంజిత్ వడియాల గారితో ఒక షో చేశాము. సో అప్పుడు కూడా మనం ఈ పాయింట్ గురించి చర్చించుకున్నాము. ఎప్పుడైతే మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి మా ధర్మాన్ని మేము పరిరక్షించుకోవాలి అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ మూమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వకుండా ఉండదు అని ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం అమ్మగారు. మేము
చక్కగా చెప్పారు. అందరూ స్త్రీలు కూడా రేపు మా పిల్లల్ని ఇలా అయిపోతున్నారు, మా పిల్లల్ని బొట్టు పెట్టుకోమన్నా పంచి కట్టుకోమన్నా ఎందుకు కట్టుకోవాలి ఏం చేయాలని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మేమేం చెయ్యాలి, మా పిల్లలు తప్పు దోవల్లో పోతున్నారు, మాకు ఈ ఆలయమే గతి, మాకు ఈ ఆలయాన్ని మా చేతుల్లోకి ఇవ్వండి మేము నిర్వహించుకుంటాం అనేటువంటి ఒక మూమెంట్ వస్తే తప్పించయ్యా మనకు విముక్తి లేదయ్యా. మనకి స్వరాజ్యం కావాలి అని అంటే స్వరాజ్యం ఒక్కటే కాదు, స్వరాజ్యం కూడా అంతే ముఖ్యం మనకి. అది మనం దేవాలయాల ద్వారా తప్పకుండా ప్రతి ఇంట్లోనూ కూడా ఇంకా ఈ చెత్త టీవీలు చూడకుండా
చూడకుండా
మా మంచి మంచి కాలక్షేపం మంచి కార్యక్రమాలు మన దేవాలయం నుంచి ఎవరు ఇవ్వక్కర్లేదయ్యా, భక్తులు ఇస్తారు తప్పకుండా. కానీ ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదనంటే వీళ్ళు చేసేటువంటి మిస్మేనేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు కూడా సిద్ధంగా లేరు ఇవ్వటానికి. వాళ్ళని మనం తప్పుపట్టద్దు. ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయో ఆలయాలు వాటి నిర్వహణ వాటి కార్యక్రమాలు తప్పకుండా దాతలు ముందుకు వస్తారయ్యా. వాళ్ళకున్న ఆస్తి స్వతంత్రం వస్తే వాళ్ళకున్న ప్రతి పైసా ఆస్తి పాస్తులు బంగారాలు వస్త్రాలు అన్ని ఇచ్చారు. మాకు అది కావాలి. అట్లాంటప్పుడు ఈ మూమెంట్ ఎందుకు రా, భగవంతుడికి ఇవ్వడానికి ఎందుకు రారు?
గ్యారంటీగా వస్తారు అమ్మగారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఒక్కొక్క దేవాలయాల్లో పెద్ద పెద్ద దేవాలయాల్లో అసలు ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం గాని శ్రీశైలం గాని ఇట్లాంటి పెద్ద దేవాలయాల్లో చూస్తే నిత్యాన్నదాన పథకాలకి ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తుంది. కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే అన్నదానం వైశిష్ట్యత ఉంది. ఆ అన్నదానాన్ని కొన్ని లక్షల మందికి మనం దాతల సహాయంతో చేస్తున్నామంటే మనం డెఫినెట్ గా దీంట్లో దాతలు లేరు అని అంటానికి కూడా మనకు లేదు. కాకపోతే మనం ఇదంతా ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ లో లేము మనం.
అవును, అంతే. దాతగా ఉన్నవాడే పరమాత్మ మన ద్వారా.
అవును అవును. చేతన్ గారు ఇక్కడ మీకు చేతన్ గారు ఒక్క క్వశ్చన్ అండి. మీరు మీ హిందూ హెచ్జేఎస్ హిందూ జనజాగృతి సమితిలో మీరు చేస్తున్నప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరంగా అంటే సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ దేవాలయాల్లో ఇంత అవినీతి జరుగుతుంది అని ఎవరు ఎవరన్నా ఇంతవరకు కేసు వేసారా? ఈ కేసుకి సుప్రీంకోర్టు కానీ కోర్ట్స్ ఇచ్చిన జ్యుడిషియరీ పరంగా ఏమన్నా మనకేమన్నా అనుకూలంగా ఏమన్నా ఇంతవరకు ఏమన్నా తీర్పులు వచ్చినాయా?
సార్, ఇది కూడా దీనికి సంబంధించి కూడా అంటే లీగల్ ఫైటింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా హిందూ జల్లి సంస్కృతి సమితి నుండి చేస్తున్నాము. దానికి చాలా పాజిటివ్ రిజల్ట్ కూడా మనకు వచ్చిందండి. కొన్ని రెండు మూడు ఉదాహరణలు ఇస్తాను మీకు. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం స్వామి గారు కూడా వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు జనవరి 6, 2016 అనుకుంటా, దాని జడ్జ్మెంట్ మీరు చూస్తే చిదంబరం దీక్షిత్ టెంపుల్ వర్సెస్ తమిళనాడు స్టేట్, దీంట్లో సుబ్రహ్మణ్యం స్వామి గారు దేవాలయ ఈ ఒక నటరాజ స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉండకూడదు, గవర్నమెంట్ సెక్యులర్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఈ దేవాలయాన్ని ఎట్లా కంట్రోల్లోకి తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు వాదించి ఆ దేవాలయంలో జరిగినటువంటి కుంభకోణం అంతా కూడా వాళ్ళు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండి. వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ కి చెప్పినటువంటి విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రజలు మిమ్మల్ని ఎందుకోసం ఎన్నుకుంటున్నారు, మంచి రోడ్ ఇవ్వండి, ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, లేదా వాటర్ ఫెసిలిటీ ఇవ్వండి, దానికోసం ఎన్నుకుంటున్నారు, కానీ దేవాలయాలని కంట్రోల్ చేయడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవట్లేదు, అందువల్ల మీరు ఆ నటరాజ స్వామి దేవాలయాన్ని ఆ ట్రస్ట్ కి ఆ తప్పు చెప్పాలి అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. సో ఇది మనకి పాజిటివ్ గా వచ్చిన ఒక జడ్జ్మెంట్ అండి. అలాగే మహారాష్ట్రలో చెప్తాను, మహారాష్ట్రలో మన హిందూ జనజాగృతి సమితి ద్వారా పోరాటం చేసి చాలా మంచి అంటే రిజల్ట్స్ వచ్చిందనమాట. సరే ఇప్పుడు పండర్పూర్ మనందరికి కూడా తెలుసు విఠలేశ్వర స్వామి దేవాలయం. పండర్పూర్ దేవాలయంలో పండర్పూర్ దేవాలయానికి ఒక ఆచారం ఉందండి. అంటే అక్కడ ఏదైనా ఇది చేసి ఏదైనా కోరుకుంటే అక్కడ ఆవులు ఏదైతే గోమాత ఉంటుందో దాన్ని దానంగా ఇస్తారనమాట. దానంగా ఇస్తే వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఆ గోశాల చిన్నదైపోతుంది అని చెప్పేసి వాళ్ళకి మెయింటైన్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పేసి 13 ఆవులు వాళ్ళు కబేళాలకి అమ్మేశారండి. పండర్పూర్ దేవాలయము అది గవర్నమెంట్ అండర్టేకింగ్ అయిన తర్వాత.
సో అంటే మనం గోదానం చేసిన ఆవుని కబేళాలకి పంపించేశారు,
కబేళాలకి అమ్మేశారు దాన్ని అనమాట. సో దాని మీద మనము అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ మీద కేసు వేసి వాళ్ళని సస్పెండ్ చేయించామండి అక్కడ. అదైన తర్వాత ఆ ఒక పండర్పూర్ దేవాలయం అండి, మనకు ఛత్రపతి శివాజీ మహారాజుల వారు అప్పుడు 1700 acres డొనేట్ చేశారండి ఆ దేవాలయం కోసము, గుడిమాన్యం అని చెప్పేసి. అది గవర్నమెంట్ అండర్ వెళ్లిన తర్వాత అక్కడ మనం ఆర్టీఐ వేసి ఇప్పుడు ఎంత ఉంది దేవాలయం ఒక అండర్ లో ఉంటే 1 single acre సార్, 1 ఎకరా కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ గా చూపించడం జరిగింది. తర్వాత దాని మీద కూడా మనము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అంత మొత్తం దాని మీద ఇచ్చేస్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒక స్పెషల్ ఆఫీసర్ ని పండర్పూర్ దేవాలయానికి అటాచ్ చేసి కబ్జా అయినటువంటి ల్యాండ్ ని రికవర్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే
చేతన్
గారు సారీ మాట్లాడండి, అనంత్ గారు ఉన్నారు, తనకు క్వశ్చన్ ఉన్నట్టుంది. చెప్పండి చేతన్ గారు, చెప్పండి. సారీ
చెప్పనండి,
చెప్పండి.
అదే ఏమంటే 1700 acres ఏదైతే ల్యాండ్ కబ్జాకి గురి అయిందో దీని మీద మనము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్టులో పోరాటం చేసిన తర్వాత కోర్టు ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేసి పండర్పూర్ దేవాలయంలో కబ్జా అయినటువంటి ఆలయ భూమిని రికవర్ చేయాలని వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు 832 acres రికవర్ అయిందండి ల్యాండ్. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ల్యాండ్ మనం రికవర్ చేసుకోగలిగామన్నమాట అక్కడ. ఇప్పుడు
అంటే అంటే ఇప్పుడు మనం లీగల్ గా ఫైట్ చేస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి అంటారు.
ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు కూడా 6 PILs 6 PILs దేవాలయానికి సంబంధించింది మనం సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. ఇంకొకటి చెప్తాను మీకు, తుళజాపూర్ అంబా భవానీ మాత ఛత్రపతి శివాజీ మహారాజుల ఒక కులదేవత, అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే హుండీ ఉంటుంది కదండి దేవాలయం హుండీని ఎవ్రీ మంత్ వాళ్ళు 2 lakh rupees కి దాన్ని ఆక్షన్ చేసేవాళ్ళు, ఆక్షన్ 2 lakh rupees.
సో మనం లాభం ఎంత ఉంది దానితో సంబంధం లేదు.
ఆక్షన్ ఎట్లా వేస్తారు 2 lakh rupees కి? ఆ బేస్ అమౌంట్ 2 lakh అని ఎవరు నిర్ధారించారని చెప్పేసి ప్రశ్నించి దాని మీద కూడా మనం కోర్టుకి ఎక్కిన తర్వాత కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు ఆ ఒక ఆక్షన్ అనేటువంటి పద్ధతిని వాళ్ళు నలిఫై చేశారండి. ఇప్పుడు అలాంటి ఆచారం అక్కడ లేదు, దాన్ని తీసేశారన్నమాట.
అంటే ఎన్ని రకాలుగా మన మన ధర్మాన్ని మన దేవాలయాల్ని కొల్లగొట్టచ్చో అంతకంటే ఎక్కువ రకాలుగా మన దేవాలయాల్ని మన ధర్మాన్ని కొల్లగొడుతున్నారు. దీంట్లో ఒక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉంది, ఆ రాష్ట్రంలో ఉంది, ఈ జిల్లాలో ఉంది అనే దాంతో సంబంధం లేకుండా ఎక్కడైతే ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మన ధర్మానికి మన దేవాలయాలకి దాడి దేవాలయాల మీద దాడి జరుగుతుందంటే మన ధర్మం మీద దాడి జరుగుతుంది అనే విషయం ప్రతి హిందువు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నేను ఇక్కడ చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. మీరు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం
ఆనంద్ గారు, నమస్తే చెప్పండి.
చేతన్ గారు కూడా నమస్తే అండి. చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. సో నా పాయింట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ అక్కడ నా అభిప్రాయాలు కొన్ని షేర్ చేసుకోవడానికి కాల్ చేశాను. జస్ట్ నేను క్విక్ గా ముగించేస్తానండి. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడే 26B ఉందండి. 26B లో ఏం చేశారంటే కేవలం హిందూ మతం మాత్రమే రీఫార్మ్స్ కోసమైన మతాలు ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవచ్చు, తన అధీనంలోకి తీసుకోవచ్చు అనే క్లాజ్ కింద స్టార్ట్ అయింది అన్నమాట. సో ద వెరీ ఫండమెంటల్ గా కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ కాదు కాన్స్టిట్యూషన్ లో, సమ్ ఆర్ మోర్ ఈక్వల్. క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ చాలా మంచి మతాలు. అవి ఏంటంటే వాటికి రీఫార్మ్స్ అక్కర్లా, అవి చాలా మంచి మతాలు. కేవలం హిందూ మతంలో మాత్రమే ఇదంతా ఈ సతీ బాల్య వివాహం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో దానికి స్టాటిస్టిక్స్ ఏం లేవు. జస్ట్ దట్ హిందూ మతం ఈస్ ఫుల్ ఆఫ్ సూపర్స్టిషన్స్ కాబట్టి వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు దాన్ని నడుపుకోలేరు కాబట్టి వాళ్ళు అసమర్థులు కాబట్టి గవర్నమెంట్ నడుపుతుంది అన్నమాట.
అంటే 26A లోనే అసలు కాన్స్టిట్యూషన్ లోనే ప్రాబ్లం ఉందంటారు.
26A 26B అండి యాక్చువల్ గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది రాసేస్తారు, చెప్తారు అది ఎక్సెప్ట్ ఇన్ హిందూయిజం అని ఉంటుంది అక్కడ యాక్చువల్ గా.
అర్థమైంది. సో షాకింగ్ గా ఉంటది బట్ ఎంత మనం రీచ్ అయితే అంత బెటర్.
అంతేగాని ఇదేదో అంటే నేను అనేది ఏంటంటే ఇదేదో గవర్నమెంట్ కి కేవలం హిందూ మతం అంటే పక్షపాతం ఇవన్నీ కాదండి. ఫండమెంటల్ గానే స్టార్ట్ చేసినప్పుడే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడే స్టార్ట్ అయిన లాస్ అనమాట ఇవన్నీ. వీటన్ని తర్వాత 1987 లో చల్లాకండయ్య కమిషన్ అని ఒకటి వచ్చింది అనమాట. అది అది అసలు అది డిజాస్టర్. అది నాకు తెలిసి చాలా మంది అర్చకులు చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఆ తర్వాత. అంటే నేను ఐ బిలాంగ్ టు దట్ ఫీల్డ్, నాకు తెలుసు కాబట్టి. ఇది కారణాలు
వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ టు నో ఆల్ దీస్ డీటెయిల్స్. మనం డెఫినెట్ గా దీని నెక్స్ట్ వీక్ కూడా మనం చేయాల్సి ఉంటది షో.
ఒక ఆయన కరీంనగర్లోనో మహబూబ్ నగర్ లో అనుకుంటే ఒక ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు 87-88 ఆ టైంలో. చల్లాకొండయ్య కమిషన్ ఏం చెప్పిందంటే వీళ్ళందరూ వంశపారంపర్యం అవన్నీ అంటే ఉండాలి కానీ అవన్నీ ఊరికే జస్ట్ నెల జీతం ఏమి ఉండదు, అది కేవలం సంభావనగా ఇస్తారు, దీని నుంచి గుళ్ళో వచ్చే హుండీలు ఇవన్నీ కూడా మేము తీసుకెళ్లిపోతాం. మై పాయింట్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతాం. అందుకనే మీకు ఊళ్ళల్లో ఉన్న టెంపుల్స్ అంత అంటే నేను ఈ మాట వాడకూడదు బట్ అంత దరిద్రంగా ఉండడానికి కారణం ఏంటంటే వాటిని ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయడానికి కారణం ఏంటి, ప్రైవేట్ వాళ్ళు ఏదో చందాలు ఇచ్చి మీలాంటి వాళ్ళు ట్రస్ట్ పేర్లో అలాంటి పెట్టి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే గవర్నమెంట్ చేయదు. అది ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే గుళ్ళో పొద్దున 4 నుంచి సాయంత్రం 9 దాకా పనిచేస్తుంటారు. పర్టికులర్ గా పల్లెటూరు గోడల్లో అయితే అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి డెఫినెట్ గా, ఇంట్లో కొంతమంది మానేస్తున్నారు అనుకోండి బట్ అక్కడ ఉండాలి ఎవరో ఒకళ్ళు. అక్కడ వచ్చే సాలరీ ఏమో 3000 or 2000 ఇంకా దారుణంగా ఉండేది. 90s లో అయితే 60 or 70 ఉండేది 90s లో. ధూపదీప నైవేద్యానికి ఇచ్చే మనీ అది. కానీ అప్పుడప్పుడు వచ్చి చూస్తే ఈవోకేమో ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. గెటింగ్ మై పాయింట్. అలాగే 6A 6B టెంపుల్స్ ఉంటాయండి. అందులో ప్యూ అంటే నాకు నా ఉద్దేశంలో ప్యూను తక్కువ జాబ్ చేస్తాడని నా ఉద్దేశం కాదు, కానీ ప్యూన్ కంటే అర్చకుడికి చాలా తక్కువ సాలరీ ఉంటుంది యాక్చువల్ గా.
మనం డెఫినెట్గా నెక్స్ట్ అనంత్ సారీ టు కట్ యూ, మనం నెక్స్ట్ డెఫినెట్ గా వీ షుడ్ కంటిన్యూ దిస్ షో. ఫస్ట్ మనకి ఇంకా సమయం లేదు కాబట్టి
నేను డైగ్రెస్ అయిపోతున్నా, చివరిగా 1 మినిట్ నేను ఒక్కటి చెప్పేసి పెట్టేస్తాను. ఏ ఉద్యమం అయినా జరగాలనుకోండి, దానికి కేవలం భక్తి ప్రపత్తులు ఇవి సరిపోవండి, ఫైనాన్షియల్ మోడల్ అలాగే మన స్టాట్స్ కావాలి. అంటే ప్రతి కేవలం భక్తితో గుడికి వస్తారు అనేది నేనైతే నమ్మను, ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి అంత అలా వస్తారని నేను అనుకోను. మనం ముందుకు కదలాలి అంటే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అని మూడు గోల్స్ పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని ఆశగా చూపించి తెలంగాణ ఉద్యమం ముందుకు జరిగింది, లేకపోతే జరిగేదే కాదు. 69 లో అయిపోయేది. నీళ్లు నిధులు నియామకాలలో నిధులు బాగా వస్తాయి, నీళ్లు బాగా వస్తాయి అని స్టాటిస్టిక్స్ తో వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు కాబట్టి ఆ ఉద్యమం సక్సెస్ అయింది. సో ఉద్యమం సక్సెస్ అవ్వాలి అంటే కేవలం మన దేవుడు మన భక్తి అనేది వర్కౌట్ కాదనేది, అంటే నేను అగైన్ నాకు తక్కువ భక్తి ఉందని కాదు నా ఉద్దేశం, కానీ అదొక్కటే సరిపోదు అనేది నా పాయింట్ అన్నమాట.
జ్యోతిమయమ్మ గారితోను చేతన్ గారితో ఒక్క లాస్ట్ క్లోజింగ్ కామెంట్. అమ్మగారు మనకి ఈ రోజు ఎక్కువ సమయం ఉన్నా కూడా మనం ఎక్కువ చర్చించుకోలేకపోయాము. మీరు గనక వచ్చే వారం కూడా ఖాళీగా ఉండి మాకు సమయం కేటాయిస్తే గనక ఈ షోని మనం కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటది.
తప్పకుండా
అమ్మగారు, మనం ఈ షోలోంచి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ 2 నిమిషాల్లో మీరు చెప్పండి, ఈ షోలోంచి ఒక నార్మల్ హిందువు మన దేవాలయాలు ని మనం మన కంట్రోల్లో తీసుకోవాలి అంటే, ఒక నార్మల్ హిందువుగా నేను వృత్తి వ్యాపారాలు ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తిగా నేనేం చెయ్యాలి?
మీరు ఉన్న చోటు నుంచే ఇప్పుడు పెరిగినటువంటి మాధ్యమంలో మీరు మనం చేస్తున్నటువంటి చెత్త పనులు ఎన్ని ఉన్నాయో మనం చూస్తున్నాం. అట్లా కాక ఒక ట్రూ హిందువుగా ఒక ఈ సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి తాతలు ముత్తాతల నుంచి ఆచరించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఇది మాది మనది మనందరం కలిసి ఉండాలి, దీనికి కావలసినటువంటి ప్రణాళికలను మనం అందరం వేసుకోవాలి అనే దాన్ని మన కులంతో సంబంధం లేదు దానికి. అవునండి, అందరం కలిసి దేవాలయాలన్నీ మేము నిర్వహించుకుంటాం. ఎందుకనంటే ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఎట్లాగా కోర్టులో ఏమన్నా ఉందా అని. వెలకపూడి ప్రకాష్ రావు గారని వారు ఎన్ఆర్ఐ గా ఉన్నారు, ఆయన జరిగింది ఆల్రెడీ, ఆయన కోర్టులో వేయడం జరిగింది. మా దేవాలయాలు మాకు అప్పగించండి అనేటువంటి దాన్ని అది వారు కూడా చెప్తున్నారు, ఏమన్నా హియరింగ్ వస్తుందేమో అని ఆయన కూడా పాపం మంచి భావన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఇందాక వారెవరు మాట్లాడినప్పుడు ఆ స్టేటస్ కూడా మనం పెట్టాలి అని అన్నారో, తప్పకుండా అక్కడ వస్తాయేమో కదా రేపు ఏవైతే వాళ్ళకి కావాలో, ఈ మనం మందిర స్వరాజ్ మూమెంట్ కి భక్తి మూమెంట్ కి కావాల్సింది ఏదైతే స్టాఫ్ ఏదైతే ఉండాలో అదంతా స్టాటిస్టికల్ గా మేబీ వస్తాయేమో కదా రేపు పొద్దున్న. ఎందుకంటే ప్రభుత్వానికి వివక్షను మనం అంటలేదండి ఏనాడు. ప్రభుత్వం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటోంది పొద్దున అయినా మా డబ్బులు మీకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వివక్ష ఎలా చూపగలుగుతుందండి? వివక్ష చూపటం అనేది చేస్తే అసలు ఓట్లు రావాళ్ళకి అలా కాదు. మన ధనాన్ని ఊరికి అంటే ఏమి అసలు అకారణంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. మన సంఘానికి కావాల్సినటువంటి వాటిని చేయకుండా అనవసరంగా వాళ్ళు వృధా ఖర్చులు పెట్టుకుంటూ మా మన భూములన్నింటినీ కూడా దారదత్తం చేస్తున్నారు. మన పాయింట్ అది ఇట్ ఇస్ నాట్ పొలిటికల్ రిలేటెడ్. ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ టెంపుల్స్ ఆర్ ఫర్ పీపుల్, అవర్ రిలీజియన్ అంటే మంచి ముందుకు నడపడానికి, ధర్మం ముందుకు నడపడానికి అనే దాన్ని అందరూ ఎస్టాబ్లిష్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్తబ్దతగా కూర్చోకుండా అందరూ బయటకు రావాలని వినమ్రంగా నమస్కరిస్తూ చెప్తున్నాను ఆయన.
అవును అమ్మగారు, అవును అమ్మగారు. చేతన్ గారు మనకి ఎక్కువ సమయం లేదు. మనం ఒక నార్మల్ హిందువుగా దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చి ఈ దేవాలయాలు మనం తీసుకోవాలంటే గనక మనం చేయాల్సిన పని ఏంటి? ఒక నార్మల్ హిందువుగా నేనేం చేయాలి?
చూడండి, ఒక నార్మల్ హిందువుగా అంటే ఈ రోజు ప్రతి హిందూ జాగృతం అయ్యే అవసరం ఉందండి. అంటే వాటి రోజు నేను ఒక హిందూగా నా కర్తవ్యం ఏంటి అని ఈ రోజు తెలుసుకునే అవసరం ఉంది. మరి దేవాలయాలని మనం కాపాడుకోగలిగితే మాత్రమే మనము వచ్చే తరాలకి మంచి సంస్కృతిని సంస్కారాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని తెలుసుకుని వాడు దాన్ని 10 మందికి చెప్పడం, దాన్ని నిరంతరంగా స్ప్రెడ్ చేస్తూ ఉండడము, ఇది నా ఒక కర్తవ్యము, ఇది నా సేవ, ఇది భగవంతునికి చేస్తున్నటువంటి సేవ అనే భావంతో అతను ఎప్పుడైతే దీన్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్తాడో అప్పుడు ఖచ్చితంగా ఇది ఒక జనక్రాంతి లాగా ఇది నిర్మాణం అవుతుంది. మరి ఖచ్చితంగా ఈ దేవాలయాలు అనేది మన చేతుల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మందిర స్వరాజ్ ఉద్యమంలో కూడా మేము అలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇప్పుడు 16th Saturday హైదరాబాద్ లో చిక్కడపల్లి లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఈ జాగృతి కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ ప్లే కార్డ్స్ అంతా పట్టుకొని నిలబడుతున్నాము, మరి ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము వచ్చే వాళ్ళకందరికి. కేవలం 1 అవర్ టైం ఇవ్వండి చాలు, ఇలా సమయాన్ని ఇచ్చి మీరు దీంతో పాల్గొని ఒక సేవా భావంతో పాల్గొని దీన్ని స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి హిందూ ఒక సంకల్పం ఉంటుంది దీంట్లో, మరి ఇది ఈ ఒక ఉద్యమం అనేది సక్సెస్ అవుతుందండి.
థ్యాంక్ యూ చేతన్ గారు. ఈ రోజు శ్రోతలందరికీ నమస్తే. ఈ రోజు ఇంత మించి సమయం లేదు, కానీ వచ్చే వారం ఇదే టాపిక్ మీద మనం సేవ్ టెంపుల్స్, మన దేవాలయాలు మన ఆధీనంలో మందిర్ స్వరాజ్ అది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే మంగళవారం పొద్దున 9 to 10 మళ్ళీ షో మనం కంటిన్యూ చేద్దాము. మైండ్ మీడియా సంస్థ ద్వారా భారతీయత మన బాధ్యత అనే ప్రోగ్రాం విన్నందుకు శ్రోతలందరికీ చాలా ధన్యవాదాలు. భారతీయత కాపాడుకుందాం, మన బాధ్యత నెరవేరుద్దాం అనే ఈ ట్యాగ్ లైన్ తో మనం ఇక్కడి నుంచి ఎపిసోడ్స్ అన్ని చేసుకుంటూ వెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. వి విల్ సీ యూ బ్యాక్ ఆన్ ట్యూస్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్ మాత, జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం ఫిబ్రవరి 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listeners discretion is advised.